నిరోధము అని తెలుసుకున్నాం. ఈ చిత్తవృత్తి నిరోధానికి మొదటి కండిషన్ ఏంటంటే మీరు బుద్ధి తలాన్ని దాటాలి. మనస్సు, మనస్సు తర్వాత బుద్ధి, బుద్ధిని దాటాక చిత్తవృత్తి నిరోధం మీరు అభ్యసించవచ్చు. ఈ రెండిటిని మన భారతీయులు చిన్నప్పటి నుంచి మనకి అలవాటు చేయడానికి రెండు విధానాలు అవలంబించారు. చిత్తవృత్తిని నియంత్రణ చేయటానికి యజ్ఞము, బుద్ధిని నియంత్రణ చేయటానికి గాయత్రి మంత్రము అందజేశారు. ఇంచేత గాయత్రి మంత్రము మిమ్మల్ని బుద్ధివంతుని చేసి బుద్ధిని దాటేటట్టు చేస్తుంది. యజ్ఞం ఏం చేస్తుంది? మీ చిత్తములోని దుర్భావనలు అనే వాటిని, మీ చిత్తంలోని కుసంస్కారాలను, మీ చిత్తంలోని కుసంస్కారాలను తీసివేసి దాన్ని సంస్కరించగలుగుతుంది. అంచేత మొత్తము భారతీయ జీవిత విధానము సంస్కరించటం మీద ఆధారపడి ఉంది. సంస్కరించటం అంటే చిత్తము మారుట, అర్థం చేసుకోండి. సంస్కారవంతుడు అంటే అర్థం ఏంటి అంటే వాడి చిత్తములో మంచి సంస్కారాలు ఉన్నాయి. చిత్తములో, బుద్ధిలో కాదు. మీరు మిల్లిమిల్లిగా ఈ తేడా అర్థం చేసుకుంటారు. నాలుగింటి మీద మీకు చాలా స్పష్టమైనటువంటి అవగాహన ఉండాలి. మీరు మనస్సును ఎప్పుడు ఉపయోగించుకుంటున్నారు, బుద్ధిని ఎప్పుడు ఉపయోగించుకుంటున్నారు, చిత్తమును ఎప్పుడు ఉపయోగించుకుంటున్నారు, అహంకారాన్ని ఎప్పుడు ఉపయోగించుకుంటున్నారు. ఈ యజ్ఞ విద్య మిమ్మల్ని సంస్కారవంతులు చేస్తుంది. సంస్కారవంతులు అవ్వాలి అంటే మీకు దెబ్బ ఎక్కడ పడుతుంది? మనస్సులో కాదు, బుద్ధిలో కాదు, చిత్తములో పడుతుంది. ఇది ప్రస్తుతానికి మీరు ఒప్పేసుకోండి. ఈ క్లాసులు పూర్తయ్యే లోపల ఈ యజ్ఞ విద్యను మీరు అభ్యసిస్తారు. నేను అరగంట సేపు ప్రతిరోజు ఈ యజ్ఞ విద్య గురించి చెప్తాను నేను, అప్పుడు మీకు అర్థమవుతుంది. రాయి రాయిలాగే ఇందుకుంటుంది అంటే దాని సంస్కారము రాయిలాగా ఉండుట. జంతువు జంతువులాగా ఎందుకుంటుంది అంటే దాని సంస్కారము జంతువు లాంటిది. చెట్టు చెట్టు వల్ల ఎందుకు ప్రవర్తిస్తుంది అంటే దాని సంస్కారము చెట్టు లాంటిది. దాని చిత్తము అది. చిత్తము అంటే అర్థమైంది కదా. చిత్తము అంటే ఏంటి? నీ ప్రవర్తన దేని మీద ఆధారపడి ఉంటుందో అది చిత్తము. నిప్పులో చేయి పెడితే కాలుతుంది, కాలితే బొబ్బెక్కుతుంది, బాధ పెడుతుంది. అందువల్ల వరకు ఏం చెప్పుకున్నాం మనం? నిప్పులో చేయి పెడితే కాలుతుంది, కాలితే బొబ్బలెక్కుతుంది, బాధ పెడుతుంది. అందువల్ల ఇది మనస్సు. ఇది మీకు తెలిసినటువంటి జ్ఞానం, సంగ్రహించుకున్నటువంటి జ్ఞానం. బుద్ధి ఏం చెప్తుంది? చేతీసే నిప్పులోంచి కాలుతోంది, చేతీసే. చెయ్య మనస్సును ఉపయోగించుకోవటం లేదు. మీరు అర్థం చేసుకోండి, బుద్ధి మనస్సుని ఉపయోగించి నువ్వు ఆలోచిస్తావా నిప్పులో చేపెట్టాను, కాలుతోంది, బొబ్బెక్కుతుంది, బొబ్బెక్కుతే చాలా కష్టం కనుక చేయి తీసే అని ఆలోచించి తీస్తావా, అప్పుడే తీసేస్తావా? బుద్ధి వేరు, మనస్సు వేరు కదా. నిప్పులో చేయి పెడితే కాలుతోంది, జ్ఞానేంద్రియము, చర్మం అనే జ్ఞానేంద్రియము మనస్సుకి ఆ భావన కలగజేస్తుంది. అప్పుడక్కడ కర్మేంద్రియం ఉంది, దీన్ని సెన్సరీ నెర్వ్ అంటాం, దాన్ని మోటార్ నెర్వ్ అంటాం. జ్ఞానేంద్రియము కర్మేంద్రియం అర్థమవుతుంది కదా అందరికీ. ఈ జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు పరస్పరము సంభాషణ చేసుకుని నిర్ణయించుకుంటాయి తీసేయాలని, తక్షణం తీసేస్తారు మీరు. ఈ తక్షణము జరిగే ప్రక్రియ బుద్ధి కూడా కాదు, అది సంస్కారం. చాలా అర్థమవుతుందా? అంచేత మనస్సు నుంచి బుద్ధికి మీరు ఎంత జార వేస్తారో, బుద్ధి లోపల సంస్కారాలకి అంత జార వేస్తుంది. అది సంస్కరింపబడ్డాక మీరేమి నేర్చుకోకల్లే. ఈ సంస్కరింపబడుట అనే దాన్ని ఇంకొక భాషలో విద్య అంటాం. ఉదాహరణకి డాక్టర్ చదువుతున్నాడు, డాక్టర్ చదువుతున్నటువంటి వాడు మొదట ఏం చేస్తాడు, విషయాన్ని సంగ్రహించుకుంటాడు. మలేరియా వచ్చి అలా ట్రీట్ చేయాలి, మలేరియా లక్షణాలు ఏంటి, టైఫాయిడ్ అంటే ఏంటి, టైఫాయిడ్ లక్షణాలు ఏంటి, ఇది విషయ సేకరణ. గుర్తున్నది పరీక్షలో రాస్తాడు. ఏమి ఏంటి ఉపయోగించుకున్నాడు అక్కడ, మనస్సును ఉపయోగించుకున్నాడు. అర్థమవుతుంది కదా? జ్వరంతో ఒకడు వచ్చాడు, ఇంతకీ టైఫాయిడ్కి మందు వేయాలా, మలేరియాకి మందు వేయాలా నిర్ణయించుకోవాలి వాడు. రెండిటి యొక్క విషయ జ్ఞానం వాడికి ఉన్నది, ఇందులో ఉంది, మనస్సులో ఉంది. క్లియర్? అర్థం కాకపోతే అడగండి. యజ్ఞ విద్య గురించి చెప్తున్నాను నేను, యజ్ఞం మీరు ఎలా ఉపయోగించుకోవచ్చు. ఇంకేత మనస్సులో ఉంది మీకు జ్ఞానం, కానీ మనస్సులో ఉన్నటువంటి జ్ఞానము ఏదో మీరు నిర్ణయించుకోలేకపోతే ఉపయోగించుకోలేరు. అది టైఫాయిడ్ మలేరియాయో నిర్ణయించుకోలేకపోయాడు అనుకోండి, అంటే వాడికి బుద్ధి లేదనుకోండి. జ్ఞానం అయితే ఉంది, మలేరియా గురించి చెప్పంటే తగ్గట్టే. మున్నాబాయి ఎంబీబీఎస్ చదివే చూశారా మీరు? ఎంతమంది చూశారు? వేరే ఒక రోజు సినిమా, ఇక్కడ సినిమా చూడని వాళ్ళకి నేను ఎలా చెప్పగలను? అందులో వాడి చేత బట్టి కొట్టిస్తారు, వాడికి ఏది రాదు, వాడికి బట్టి కొట్టిస్తాడు. క్లాస్ ఫస్ట్ టాపర్ వాడు. అంటే ఈ బట్టి కొట్టి ఉన్నది ఉన్నట్టు కక్కేయగలగటం మనస్సు యొక్క లక్షణం. నిర్ణయించుకోగలగటం ఏది ఉచితమో ఏది అనుచితమో. మలేరియా వచ్చినప్పుడు టైఫాయిడ్ మందు వేయకూడదు, టైఫాయిడ్ వచ్చినప్పుడు. అంటే ఏంటి, బుద్ధి ఏం చేస్తుంది, ఏది ఉచితమో ఏది అనుచితమో నిర్ణయించుకోగలుగుతుంది. బుద్ధి నిర్ణయాత్మకం. ఇది అంతా వాడు నిద్రలో కూడా ఉన్నప్పుడు గబుక్కలు లేచి ఈ లక్షణాలు ఉన్నాయా, ఏ మందు వేయాలి అంటే అక్కడ బుద్ధి పనిచేయదు. నిర్ణయించుకోవడానికి ఏం లేదు అక్కడ వాడికి. అప్పుడేం పనిచేస్తున్న వాడికి చిత్తం పనిచేస్తుంది. అంచేత మంచి డాక్టర్ ఎవడు, బుద్ధి పనిచేసేవాడా చిత్తం పనిచేసేవాడా? అంచేత ఎందులో అయినా పనిచేయగలగటంలో కుశలత ఉంటే వాడు యోగే. చిత్తం పనిచేస్తుంది కనుక అందుకు యోగ కర్మసు కౌశలం. ఇందాక మనం ఏం చెప్పాం, యోగ చిత్తవృత్తి నిరోధ. కానీ ఎప్పుడైతే నువ్వు నీ చేసే పనిలో ఎక్స్పర్టివ్ అయిపోతావో నీ బుద్ధి పనిచేయదు, బుద్ధి ద్వారా ఎందుకు సంస్కారాలు పనిచేస్తాయి. అప్పుడు వాడు ఎక్స్పర్టివ్. కార్ డ్రైవింగ్ చేస్తున్నాడు, కార్ డ్రైవింగ్ సంగతి నేను చెప్పలేను కానీ సైకిల్ నేర్చుకుంటున్నప్పుడు నేను అక్కడెక్కడో లారీ కనిపించేది, ఇక్కడ దిగిపోయామండి. దాని తర్వాత ఒక స్లోప్ ఉండేది చౌక్ అని కాశీలో. అక్కడ మూడు సినిమా హాళ్ళు ఉండేవి, ప్లస్ హెవీ రష్ ట్రాఫిక్. నేను నా ఫ్రెండ్ బ్రేక్ లేన్ సైకిల్తో వచ్చేవాళ్ళం. మరి బ్రేక్స్ అవి వేయం కదా, అంటే ఏం జరిగింది అక్కడ, కేవలం సంస్కారమే. తేడా అర్థమవుతుందా? సంస్కారంలో యు జస్ట్ రియాక్ట్, ఇది అది ఇది అది అంతే. టు డూ ఆర్ నాట్ టు డూ, చెయ్యాలా వద్దా, చెయ్యాలా వద్దా, చెయ్యాలా వద్దా, చెయ్యాలా వద్దా, ఏం చెయ్యాలో అది కరెక్ట్గా చేసేస్తుంది. అది చిత్తము అంటే అర్థమైందా ఇప్పుడు మీకు? చిత్తము అంటే మీకు ఇదివరకు ఉన్నటువంటి జ్ఞానము అక్కర్లే. ఆ జ్ఞానంలో ఏది నేను చెయ్యాలి అనేటటువంటి నిర్ణయము కూడా అక్కర్లేదు. నువ్వు ఏది చేస్తే అది రైట్. ఇందువల్ల నీ సంస్కారాలు అలా అయిపోయాయి. మాట్లాడుతూ కార్ డ్రైవ్ చేస్తున్నాడు, ఓ పిల్లవాడు అడ్డొచ్చాడు, కబుర్లు చెప్తున్నాడు. ఏం చేస్తాడు వాడు? పిల్లవాడు అడ్డొచ్చాడు, మా వాడు మాస్టర్ ఏం చెప్పాడు అంటే, పిల్లవాడు అడ్డొచ్చినప్పుడు కారు స్పీడ్గా వెళ్తే వాడు కారు కింద పడతాడు కనుక బ్రేక్ వేయాలి. బ్రేక్ ఎక్కడుంది? కుడి కాళ్ళలో ఉందా ఎడం కాళ్ళలో ఉందా? ఎక్కడుంది అనుకుని ఆలోచించడం అయిపోతావు. ఇంత ఆలోచనే ఉండదు, నిర్ణయించుకో కూడా. మనస్సు బుద్ధి ఉపయోగపడదు. అక్కడ ఏం ఉపయోగపడుతుంది? సంస్కారం ఉపయోగపడుతుంది, మీకు చిత్తము ఉపయోగపడుతుంది. సంస్కారము అంటే చిత్తములో తక్షణము నిర్ణయించుకోగలిగేటటువంటి ఈ సామర్థ్యం. ఈ సామర్థ్యము కారు డ్రైవర్కి ఎలా వచ్చింది? మొదటిగా డ్రైవింగే రాదు వాడికి. మరి ఈ సామర్థ్యం దేనివల్ల వచ్చింది వాడికి? అభ్యాసం వల్ల వచ్చింది. రక్షిస్తలే కదా అంత గొప్పవాడయ్యాడు, దెబ్బకుని ఆపేయగలుగుతున్నాడు. అంచేత సంస్కారవంతులుగా మారాలి అంటే మీరు చిత్తమును ఉపయోగించుకుని కలిగేటటువంటి వ్యక్తులుగా మీరు మారాలి అంటే ఏం కావాలి మీకు? అభ్యాసం కావాలి, ప్రాక్టీస్ కావాలి. అంచేత చిత్తములోకి ప్రవేశించటానికి ఏకైక మార్గం ఏమిటి అంటే అభ్యాసం, ప్రాక్టీస్. దాన్ని రకరకాల పేర్లతో మనం చెప్తాం. ఇది అందరికీ అర్థమైందా? అర్థం అవునవాళ్ళు చేతులెత్తండి. ఇది అర్థం అవునవాళ్ళు కూడా చేతులెత్తచ్చు. ఇది ఈ మాట అన్నది ఏంటో నేను మీకు తెలియకపోతే, అర్థం అయిన వాళ్ళు చేతులెత్తండి. ఈయనకు అర్థం కాలే. నేను చెప్పింది అర్థమవుతుందా మీకు? అర్థం కాలే. మరి ఎందుకు ఎంతసేపు ఊరుకున్నారు మీరు? ఎందుకు? మరి నేను అడిగాక మీరు రావటం ఏంటి? మీరు మీకు ఏదైనా క్లారిటీ లేకపోతే మీరు అడగలేదనుకోండి, నేను ఎక్కడ గుర్తించేది ఈయనకు అర్థం కాలేదని? నేను అంత పెద్ద యోగినేం కాదు. ఇప్పుడు వినిపిస్తుందా? దగ్గరికి రండి. ఇంకా మీకు ఎక్కడ బాగా వినిపిస్తుందో అక్కడ కూర్చోండి. ముందు ఇది అర్థమైందా చెప్పింది? ఇది అర్థం కాలే. ఇంతో పాటు ఎవరైనా వచ్చారా? ఏ ఊరేంది? ఎవరు చెప్పండి మరి. ఆయన ప్రాబ్లం ఏంటో మాకు చెప్పకపోతే ఎట్ట? అన్ని మాటలేనా ఇక్కడేనా? అది లొకేషన్ ఎక్కడో నీట్గా ఎక్కడో చూడు. ఎక్కడ నీట్గా ఉందో ఒకసారి చూడు. ఎక్కడ కూర్చుంటే బాగుంటుందో చూడు. చూడమని ఉన్నాయి చూడు. కాస్త అన్ని గమనించుకోవాలమ్మా. అక్కడ బాగుందా? అక్కడ కూర్చొని చూడండి, బాగుందేమో. అదే ఏముంది, అంతా మన వాళ్ళే కదా ఉన్నది. మీరు వినండి, అది బాగుందో లేదో చూడండి. కూర్చున్నా? ఆయన చెప్పాలి. నేను చెప్పింది వినిపిస్తోందా? బాగుందా అక్కడ? నువ్వు చెప్పకూడదయా. మాస్టర్ నేను చెప్పింది బాగుందా? వినిపిస్తోందా? రెండు చేతులు పైకెత్తండి. రైట్, కూర్చోండి. ఇప్పుడే మీకు అర్థమైంది, కూర్చోండి. అంతే, మీరు చూసుకోవాలమ్మా. అదంతా మన వాళ్ళే, నేర్చుకోవాలి. మాస్టర్ మీ అడం చేయి పైకెత్తండి. రైట్, ఇంకేముంది? అయిపోయాయి, లైన్లో పడిపోయింది. మొహమాట పడద్దు. మన వాళ్లే, మన కుటుంబ సభ్యులే. ఎవరికైనా ఏ విధమైన ఇబ్బంది ఉందో మీరు చెప్పలేరు అనుకోండి, ఇంకా అనవసరం నేను క్లాసులు చెప్పడం. ఈ క్లాసుల్లోనే మీరు ఫ్రీగా ఉండలేకపోతే యోగం దగ్గర ఇంకెక్కడ ఉంటారు మీరు? అర్థమైందా? ఆ సంస్కారం అయినా నేర్చుకోండి. అంటే సంస్కారం అంటే ఏమిటి? నాకు సుఖంగా లేదు అని తక్షణమే చెప్పగలగటం అనే సంస్కారం ఏర్పరచుకోండి. నేను శారద అర్థమవుతుందా? అర్థమవుతుందా మాస్టర్? ఏదైనా ఇబ్బంది ఉంటే చెప్పండి, మళ్ళా మారుస్తాను. మొహమాట వద్దు. అంచేత మనస్సు బుద్ధి దాటి చిత్తంలోకి ప్రవేశించడానికి మనకు ఉన్నటువంటి ఏకైక మార్గం ఏంటి అంటే అభ్యాసం. ఈ అభ్యాసం ఎంత గొప్పది అంటే, సిగరెట్ తాగుతున్నవాడు బాబు అది నువ్వు వదిలేరా, నువ్వు చస్తున్నావు అంటే వదలలేడు. ఇంకేతంటే అది సంస్కారంలోకి వెళ్ళింది. ఇంకొక భాషలో సంస్కారాన్ని అలవాట్లు అంటాం. అలవాటు అయింది వదులుకోలేవు. ఈ అలవాట్లని మార్చటానికి ప్రపంచంలో ఏ సైకాలజిస్ట్ దగ్గర ఎవరి దగ్గర మార్గము లేదు. మాస్టర్ వినిపిస్తుంది కదా? ఈ అలవాట్లు మార్చుకోవటానికి విధానం ఎవరు? అలవాట్లు మార్చుకోమని సిగరెట్ వద్దురా బాబు అని చెప్పే సైకాలజిస్ట్ సిగరెట్ మానుకోలేడు, డాక్టర్లు మానుకోలేడు. భారతీయ ఆధ్యాత్మిక వేత్తలు యజ్ఞ విధానాన్ని డెవలప్ చేశారు. యజ్ఞ విధానం ద్వారా మీ అలవాట్లు మానుకోవచ్చు. కానీ మనం ఎంత తెలివైన వాళ్ళము అంటే దాన్ని కూడా మనం ప్రక్రియగా మార్చేసాం. యజ్ఞ ప్రక్రియగా మనం వాడటంలే. మనస్సులో ఏముంటుంది? కలెక్షన్ ఆఫ్ డేటా ఉంటుందంటే. అంచేత ఈ యజ్ఞ ప్రక్రియ అనేది మీరు కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకోండి. సహయజ్ఞ ప్రజాసృష్టివ పురోవాచ ప్రజాపతి అనేన ప్రసవిశ్వత్వం ఏషవో స్పిష్ట కామధు. నీ కోరికల్ని తీర్చుకోవటానికి ఏకైక మార్గం ఏంటి అంటే అది నీ సంస్కారంగా మారిపోవాలి. డాక్టరు మందు ఇచ్చి నీ రోగాన్ని ఎందుకు నయం చేయగలుగుతున్నాడు అంటే అది వాడి సంస్కారం అయిపోయింది. హోమియోపతి డాక్టర్లు పేరు ఎందుకు తెచ్చుకోలేకపోతున్నారు అంటే నువ్వు రోగం చెప్పాక వాళ్ళు పుస్తకం తీస్తారు. ఎల్లోపతి డాక్టర్ రోగం నువ్వు చెప్తున్నప్పుడు వాడు పుస్తకాలు రిఫర్ చేయడు. మందు వాడి సంస్కారం చిత్రంలోకి వెళ్ళిపోయింది. హోమియోపతి డాక్టర్స్ లో ఉన్నటువంటి మెయిన్ వీక్ పాయింట్ ఏంటి అంటే అది చిత్రంలోకి వెళ్తానే మందు. నువ్వు చెప్పావు కదా, తీస్తాడా, కుడివైపు నొప్పి ఉన్నది ఏ మందు, ఎడమ వైపు నొప్పి ఉన్నది ఏ మందు, కుడి ఎడమ రెండు వైపులా విడికద బుర్రలో లేదు, అది తప్పైపోతుంది. అసలు అది బుద్ధితో కూడా ఇచ్చేది కాలేదు, అది మనస్తో ఇచ్చిందండి. చిత్తముతో ఇచ్చేది తక్షణం పనిచేస్తుంది. ఎలా అర్థమవుతుంది కదా? యజ్ఞ విధానము మన చిత్తము అనేటటువంటి అంతఃకరణాన్ని ఉపయోగించుకోవటానికి పనిచేస్తుంది. నాతో పాటు మెల్లిగా చెప్పండి, నేను చెప్పాక చెప్పండి. యజ్ఞము మన అంతఃకరణములో చిత్తమును ఉపయోగించుకోవటానికి ఉపయోగపడుతుంది. అర్థమైందా? యజ్ఞం అంటే ఏంటో అంటే, యజ్ఞం మీరు చేస్తూ ఉంటే అది మీ చిత్తాన్ని ప్రభావితం చేయాలి. అంత అద్భుతమైనటువంటి విధానాన్ని ఋషులు కనిపెట్టారు. కానీ చిత్తంలోకి వెళ్ళాలి అంటే ఏం కావాలి? అభ్యాసం కావాలి. అంటే నేను ఒక పూట యజ్ఞం చేస్తాను, జీవితాంతము నిత్యాగ్నిహోత్రులు అంతా. అందుకే సిద్ధిస్థాయి యొక్క గొప్పతనం ఏంటి అంటే ధ్వని. ధ్వని ఎప్పుడు పెడతారు? నిత్యాగ్నిహోత్రం, అంతే కదా, పొద్దున సాయంత్రం అనే కదా. దాంట్లో ఒకే చూస్తూ ఉండేవాడు. నేను చూస్తాను మాస్తానంటే కళ్ళు మండుతాయి, మరీ దగ్గరికి వెళ్ళాలంటే కళ్ళు కాలుతాయి కూడా. కానీ ఆయన దానిని ఎలా ఉపయోగించుకున్నాడు? సంస్కారాలను మార్చడానికి ఉపయోగించుకున్నాడు. యజ్ఞములో అతి ముఖ్యమైనది అగ్నే కదా. అగ్ని లేకపోతే అసలు దాన్ని యజ్ఞం అనం. అంచేత మన సంస్కారాలను మార్చటానికి ప్రకృతిలో ఉపయోగపడే ఏకైక సాధనం ఏంటి అంటే అగ్ని. చిత్తములోకి ప్రవేశించడానికి ఏకైక సాధన ఏంటి అంటే అగ్ని. చిత్తమును మార్చేటటువంటిది ఏకైక సాధన ఏంటి అంటే అగ్ని. దాన్ని దీపంగా ఉపయోగించవచ్చు, అగరొత్తిగా వెలిగించుకో, ఎక్కడ అగ్ని ఉంటుందో అక్కడ దాన్ని మీరు దేనికి ఉపయోగించుకోవచ్చు, దాన్ని సంస్కారమును మార్చడానికి ఉపయోగించుకోవచ్చు, అలవాట్లను మార్చడానికి ఉపయోగించుకోవచ్చు. పదహారు రకాలైనటువంటి అలవాట్లు మనకి ఉండాలి అని భారతీయ ఋషులు మనకి శాసించారు. దాన్ని షోడశ సంస్కారములు అంటాం. అంటే ఈ షోడశ సంస్కారములు ఎక్కడ తన ప్రభావాన్ని చూపించాలి? చిత్తంలో ప్రభావాన్ని చూపించాలి. కానీ అది మర్చిపోయాం మనం. కానీ ఇప్పటికీ తక్షణమే చిత్తములో ప్రవేశించి మీ జీవిత విధానాన్ని మార్చేసేటటువంటి ఒక కర్మకాండ ఉంది, వివాహము. వివాహంలో ఇప్పుడైతే ఏదో అందరూ మాట్లాడేసుకుని అది చేస్తున్నారు, కానీ పూర్వకాలంలో అయితే ఎవరు పెద్దవాళ్ళు ఇద్దరు మాట్లాడుకునేవాళ్ళు పెళ్లి చేస్తాం అనేవాళ్ళు అయిపోయింది. పెళ్లి ఒక సంస్కారం, వివాహ సంస్కారం. పెళ్లి అయిపోయింది, పెళ్లి అయిపోగానే ఏం మార్పు వచ్చింది? రెండు కుటుంబాలు కాదు, కొన్ని వందల మంది ఒక విశేషమైనటువంటి బంధంలో బంధింపబడతారు కదా. ఆ బంధం ఎన్ని రోజులు ఉంటుంది? శాశ్వతమైనటువంటిది. రామాయణంలో వాటిలో అయితే వాళ్ళు ఏం చెప్తారు, అసలు ఈ బంధాలు జన్మ జన్మాలకి కంటిన్యూ అవుతాయి అని. సంస్కారం అంటే ఏంటో అర్థమైంది ఇప్పుడు మీకు. క్యాజువల్ కాదు అది. వివాహ సంస్కారంలో అంతవరకు ముక్కు మొహం తెలియని వాళ్ళు ఏమైపోతున్నారు? బంధువులైపోతున్నారు. బంధువులు అయిపోవటమే కాదు, మహాబంధువులు అయిపోతున్నారు. పెళ్లికి ఎవడో రాలేదు, అమెరికాలోనో ఎక్కడో ఉంది. సరే కాలక్రమేణ 10 ఏళ్ల తర్వాత తిరిగి వచ్చాడు. తిరిగి వస్తే వాడి చెల్లెలకి పెళ్లి అయిపోయింది. ఎక్కడికి వెళ్తాడు వాడి చెల్లెలు ఇంటికి వెళ్ళాలంటే? వాడి చెల్లెలు అక్కడ ఉండదుగా, వాడు బావగారి ఇంట్లో ఉంటుంది, అక్కడికి వెళ్తాడు కదా. నా పెళ్లికి రాలేదు నువ్వు కోపం అంటాడా? అంటే ఆవిడ ఒప్పుకోదు. ఇది సంస్కారం అంటే. మీ అలవాట్లు, మీ వృత్తి మారిపోయింది కేవలము ఒక సంస్కారంతో. ఇప్పుడు ఎప్పుడైతే మార్చే ప్రక్రియ మర్చిపోయామో, విడాకులు వస్తున్నాయి, కొట్టుకోటాలు వస్తున్నాయి, తిట్టుకోటాలు వస్తున్నాయి, అన్ని వస్తున్నాయి. ఇంతేంటే అది సంస్కారంలాగా లేదు. కానీ అది జరుపుకోవాలనే సంస్కారం ఎంత తీవ్రంగా ఉంది అంటే లక్షల లక్షలు ఖర్చు పెడుతున్నాం మనం ఆ 2-3 గంటలకి. అలవాటు అర్థమైంది అలా ఎంత తీవ్రంగా ఉంటుందో సంస్కారం. వివాహ సంస్కారానికి ఆ మాత్రమైన విలువ ఉంది, మిగతా సంస్కారాలకి ఏ విలువ లేదు. కూర్చునే 10 మంది కలుసుకోవటం వ్యాసాలేదు. కానీ అది ఎలా ఉండాలి? మీ చిత్తవృత్తిని మార్చేటటువంటిగా ఉండాలి. ఎంచేత ఈసారి సంస్కారాలు మనం చేసుకుంటున్నప్పుడు చిత్తవృత్తి మారటానికి వీలుగా ఉండేటటువంటి సంస్కారంగా మనం జరుపుకోవాలి. వృత్తిని జరుపుకోవద్దు. కానీ చిత్తవృత్తి మారాలంటే మళ్ళీ అభ్యాసమేగా. అంచేత ఇక్కడ మీరు ఆ యజ్ఞ ప్రక్రియని అభ్యసిస్తున్నప్పుడు ప్రతి స్టెప్ మిమ్మల్ని సంస్కారవంతులుగా, అంటే మీ చిత్తవృత్తిని మార్చేదిగా, మీ అలవాట్లను మార్చేదిగా, అది ఎలా ఉపయోగపడుతుందో మీరు గమనించుకోవాలి. అప్పుడు ఉపయోగపడుతుంది. ఎందుకు పనికిరాని మట్టి అగ్ని సంపర్కంలోకి వస్తుంది, ఇనువుగా మారిపోతుంది. మట్టి ఎందుకు పనికిరాదు కదా, మరి ఇనువు ఇన్నిటికో ఉపయోగపడుతుంది కదా. ఇంచేత అగ్ని సంపర్కములో దాని మట్టి లక్షణాలు పోయి ఇనుము అనే చిత్తవృత్తి అందులో బాగా నిబిడీకృతమై ఉన్నది. దేనివల్ల జరిగిందది? అగ్ని సంపర్కంతో మట్టి ఇనువుగా మారగలిగినప్పుడు మీరు యోగులుగా ఎందుకు మారలేకపోతున్నారు అని మీరు ప్రశ్నించుకోవాలి. నేను యజ్ఞం చేశాను, ఆ ఫలితం నాకు ఎందుకు రాలేదు? తప్పు అగ్నిది కాదు, నువ్వు నిప్పులో దూకలేదు. అవశ్య అంతేనే మాస్టర్ దూకేస్తానంటే కాలుతావు. నిప్పులో ఎలా దూకాలో తెలుసుకోవాలి మీరు. అది యజ్ఞ ప్రక్రియ మొత్తం. మొత్తం యజ్ఞ ప్రక్రియ ఎవరు చేసినా అదే. ఇనువుని మట్టిలోంచి తీయాలన్నా, రాగిని మట్టిలోంచి తీయాలన్నా, ఒక మూర్తికి రూపకల్పన చేయాలన్నా, ఓ వైర్ సాగదీయాలన్నా దేంతో చేస్తాం మనం? అగ్నితోనే చేస్తాం. అంచేత అగ్ని అగ్ని మీదే పురోహితం. యజ్ఞస్య దేవ ఋత్విజం హోతారం రత్నధాతమం. ఈ యజ్ఞం చేసేటటువంటి వాళ్ళకి అది రత్నాలు ఇస్తుంది అంటే మనకి బూడిద మిగులుతుంది. కనీసం సాయి ధ్వనిలు అని చెప్పేటటువంటి బూడిద రోగానే నయం చేస్తుంది. మనకు అది మిగలదు. తప్పు ఎక్కడుంది? మన అభ్యాసంలో ఉంది. ఎలా అభ్యసించాలో అనేది మీరు నేర్చుకోండి. ఈ భావముతో ఇవాళ యజ్ఞం చేస్తున్నప్పుడు యజ్ఞం యొక్క ప్రతి స్టెప్ మీరు విశ్లేషణ చేసుకోండి. అపవిత్ర పవిత్ర పవిత్రీకరణంతో మొదలెట్టి చివరికి విసర్జన మంత్రంతో అగ్నిని మనం పంపిస్తాం. అది అవగాహన చేసుకోండి. మెకానికల్ గా చేసుకోవటం చేసుకోండి, ఇంకంటే అభ్యాసం కదా, అది మెకానికల్ గా చేసుకోవాల్సిందే. కానీ ఇది కూడా మనసులో పెట్టుకుని ఆ వేరియస్ స్టెప్స్ మీరు అవగాహన చేసుకోండి. రేపు నేను ఈ క్లాస్ మొదలెట్టే ముందు దీనికి సంబంధించిన ప్రశ్నలు అడుగుతాను, నేను దానికి మీరు జవాబు చెప్పగలగాలి. సరేనా? సరే.